రెండవ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉదిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకొనుచు నాశనకర్మకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకొందురు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనము కొనికి నిద్రపోదు. చదవబడ్డ లేఖన భాగం నుంచి ప్రభు మన అందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. అన్ని సహవాసాలకు సెంట్రల్ కాన్ఫరెన్స్ లోకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకించి సెంట్రల్ కాన్ఫరెన్స్ లో కలిసిన అన్ని సహవాసాల కోఆర్డినేటర్స్ కి, విమెన్ కోఆర్డినేటర్స్ కి, కౌన్సిలర్స్ కి, విమెన్ కౌన్సిలర్స్ కి దయచేసి ఐడి మారింది కాబట్టి మీ సహవాస సభ్యులను మీరు సెంట్రల్ కాన్ఫరెన్స్ లోకి నడిపించాలని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన అంశాల్లో ఈ రాత్రి విజయనగరం ప్రయాణం, రేపు సాయంత్రం విజయనగరం 4వ వార్షికోత్సవ ఆరాధన చూసుకుని మరలా ఆదివారం ఉదయం 9 గంటలకి విజయవాడలో తిమోతి ఎక్స్పోజిటరీ అకాడమీ కోర్సు 7 నెలలుగా సుమారు 200 మంది ఆ కోర్సు చేస్తా ఉన్నారు. అందరికీ ఎగ్జామ్స్ అయిపోయాయి, గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం ఉంది, అట్లాగే ఓరియంటేషన్ ప్రోగ్రాం కూడా ఉంది. నెక్స్ట్ బ్యాచ్ లో కలవాలనుకున్న వాళ్ళు వస్తే ఆ కోర్సు వల్ల ఉపయోగం ఏంటో మీరు డిసైడ్ అయ్యి మీరు నెక్స్ట్ బ్యాచ్ లో చేరే ఉద్దేశం ఉంటే అప్లికేషన్ ఇస్తే 50 మందికి అవకాశం ఇస్తా ఉన్నారు. ఆ 50 మందిని సెలెక్ట్ చేసి నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ రన్ చేస్తారు. నెక్స్ట్ వీక్ 30th ని విజయవాడలో ఎంపీటీసీలో సుమారు 150 మంది పైగా కోర్సు చేస్తున్నారు. వాళ్ళందరికీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఒకవేళ నెక్స్ట్ వీక్ ఎగ్జామినేషన్ వచ్చేవాళ్ళు ఈ వారం రాలేని పరిస్థితి ఉంటే నెక్స్ట్ వీక్ కూడా మీకు అప్లికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం, కానీ ఓరియంటేషన్ పెట్టడం కుదరదు. ఓరియంటేషన్ కోర్సును సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు ఏమాత్రం కుదిరినా రేపు రాగలిగితే మీకు మేలుకరంగా ఉంటుంది. ఈ విషయాలు దయచేసి గమనించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, సర్వాధికారి అయిన ప్రభు, ఘనమైన మీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ మాట చేత సర్వాన్ని కలగజేసిన గొప్ప దేవుడు అని ఎరిగి స్తుతిస్తున్నాం. అదే మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నారన్న నీ వాక్యాన్ని నమ్మి స్తుతిస్తున్నాం. ఆ శక్తి కలిగిన వాక్యం వద్ద మేమందరము సంఘముగా కూడి మీ స్వరం వినాలని, నీ వాక్యం వినాలని ఆశతో వచ్చాం. మీరు నిజముగా మమ్మల్ని మీ వాక్యాహారం చేత పోషిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలము ప్రభు సంఘముగా కూడుకోవడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి కూడా సహాయం చేస్తున్నారు. ఈ శుక్రవారం ఉదయం మీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చారు. మధ్యాహ్నం ఉపవాస ప్రార్థనలు గడిపే భాగ్యం ఇచ్చారు. తిరిగి మీ పాదాలను ఆశ్రయించే భాగ్యం ఇచ్చారు. మమ్మను మీ వాక్యాహారంతో పోషించండి. మీరు ఆశించిన మెట్టులోకి, ఆత్మీయతలోకి రావడానికి సహాయం చేయండి. ప్రత్యేకించి మా ఆత్మీయతను పాడు చేసే దుష్టుని యొక్క తంత్రాలను, అగ్ని బాణాలను, మోసాలను అర్థం చేసుకోవడానికి మా హృదయ నేత్రాలు తెరవండి. ప్రభు, మీ సన్నిధిలో ప్రతిష్ఠించుకున్న దినం 23వ తేదీ విజయనగరం వార్షికోత్సవం కొరకు అనేక దినాలుగా ప్రార్థన చేస్తూ ఉండగా ఆ దినంలోకి ప్రవేశపెడుతున్నారు. రాత్రి ప్రయాణం, రేపటి ఉదయకాలపు ప్రార్థనలు, సాయంకాలపు వార్షికోత్సవంలో మీ సన్నిధి సమృద్ధిగా అనుభవించడానికి సహాయం చేయండి. రక్షక మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఆదివారం ఉదయం విజయవాడకి నాయన గ్రాడ్యుయేషన్ కొరకు సిద్ధపడుతున్న వారందరికీ ట్రావెల్ కంఫర్ట్ దయచేయండి. సమయానికి రావడానికి గ్రాడ్యుయేషన్ ఓరియంటేషన్ ప్రభు మరి నెక్స్ట్ ఏం చేయాలో తెలుసుకొని మీ చేతులు వాడబడడానికి సహాయం చేయండి. మీ చిత్తంలో ఉన్నవారిని కూడా నెక్స్ట్ బ్యాచ్ కి సిద్ధం చేయండి. మా ప్రభు ఈ 2 దినాలు పరిచర్య, 2 దినాలు గృహదర్శన మీ చేతులకు అప్పచెప్తూ ప్రత్యేకించి రాత్రి మీ సన్నిధి కొరకు బ్రతిమాలుకుంటూ ఆత్మదేవ మిమ్మను మా మధ్యకి ఆహ్వానిస్తున్నా. నాతో మాతో మీరు మాట్లాడండి, సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి, దుష్టుని యొక్క ప్రతి తంత్రమును దూరపరచండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ప్రత్యేక రీతిలో ప్రతి శుక్రవారం కూడా శత్రువైన సాతాను పనిచేసే విధానం, మోసగించే విధానాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా వాడి పేరే మోసగాడు, అబద్ధకుడు. వాడి దగ్గర సత్యం ఉండదు, వాడు నేరుగా రాడు, వేషం లేకుండా రాడు, వేషంతో వస్తాడు, ముసుగులో వస్తాడు. కాబట్టి మనం గత 2 ధ్యానాల్లో ప్రకటన గ్రంథం 12:9 ప్రకారంగా సర్వలోకమును మోసపుచ్చినవాడు, లోకంలో ఉన్న పరిస్థితులు చూసి చేతిలో ఉన్న దైవ గ్రంథాన్ని చదివితే ఖచ్చితంగా వాక్యానికి లోకానికి మధ్య ఎడబాటు చాలా ఉంటుంది. వాక్యానుసారంగా లోకం లేదు. కారణం ఏంటంటే ఈ లోకంలోకి వచ్చాడు, లోకాధికారిగా చలామణవుతున్నాడు, లోకాన్ని మోసపుచ్చాడు, లోకాన్ని మోసపుచ్చాడు. గత వారం మనం లోకాన్ని మోసపుచ్చడమే కాదు, విశ్వాసులను కూడా మోసం చేస్తాడు అన్న విషయాలు కూడా ధ్యానం చేశాం. మత్తయి సువార్త 24:4-5 యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాట, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు అన్నాడు. కాబట్టి మోసం, లోకం మోసపోతుంది, సంఘం మోసపోతుంది అన్న మాటలు కూడా లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. అట్లాగే లోకం మోసపోవటం, సంఘం మోసపోవటం మాత్రమే కాక సేవకులు కూడా మోసపోతారు. ఇది కొంచెం మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. సేవకులు కూడా మోసపోతారు అని వాక్యం మాట్లాడుతుంది. సేవకులు ఎట్లా మోసపోతారు, ఎట్లా మోసపోతారో అర్థం చేసుకుందాం. ముందు వాక్యం ఏమంటుందంటే మనం చదివిన ఈ వాక్యం ఏమంటుందంటే ఆల్రెడీ అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు, 2వ మాట. అట్లాగే అబద్ధ బోధకులు కూడా ఉంటారు, అబద్ధ ప్రవక్తలు ఉంటారు, అబద్ధ బోధకులు కూడా ఉంటారు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వాస్తవానికి వాళ్ళు మోసపోయారు, వాస్తవానికి వాళ్ళు మోసపోయారు, వాళ్ళకు కూడా తెలియదు. బైబిల్ను చూసి బ్రతుకులు చూస్తే అర్థమవుతుంది. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే మోసం అంటేనే తెలియకుండా నష్టపోవటం. లోకానికి తెలిస్తే ఎందుకు నష్టపోతారు, విశ్వాసికి తెలిస్తే ఎందుకు నష్టపోతారు, సేవకుడికి తెలిస్తే ఎందుకు నష్టపోతారు, నష్టపోరు. వాడు తెలియకుండా నష్టపరుస్తాడు, మబ్బు పెడతాడు, అబద్ధాలు చెప్తాడు, కళ్ళబుళ్ళు మాటలు చెప్తాడు, కళ్ళకు గంతలు కడతాడు. అదే మోసం, అదే మోసం. కాబట్టి సరే లోకం మాసిపోయింది, వాళ్ళు బైబిల్ చదువుతలేదు, అన్ని జనులు బైబిల్ చదువుతలేదు, ఇతర మతస్థులు బైబిల్ చదువుతలేదు, కొంత అర్థం చేసుకోవచ్చు, తెలీదు మోసంలో ఉన్నారు. 2 కొరింథీ 4:4 ప్రకారంగా వారు మనోనేత్రాలకు సాతాను గుడ్డితనం కలగజేశాడని రాయబడింది. విశ్వాసి ఎట్లా మోసపోతాడు? మోసపోతాడు ఎప్పుడంటే బైబిల్ చదవకపోతే, ఆత్మీయమైన సంఘంలో కొనసాగకపోతే, వాక్యాన్ని సీరియస్ గా తీసుకోకపోతే, ఆదివారం గుడికి పరిమితమైపోతే, పండగ క్రైస్తవ్యమే గొప్ప అనుకుంటే మోసపోతాడు. బైబిల్ దివారాత్రులు యెహోవ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించాలి అంటుంది. దేవుని వాక్యాన్ని ఎప్పుడు మన పాదానికి దీపంగా పెట్టుకోవాలి, మన త్రోవకు వెలుగుగా పెట్టుకోవాలి. రాత్రి ఇంట్లోంచి బయటకు రావాలంటే లైట్ పట్టుకుని బయటకు వచ్చినట్టుగానే ఏం చేయాలన్నా సరే బైబిల్ ఏం చెప్తా ఉంది, వాక్యం ఏం చెప్తా ఉంది, ఇది నేను చేయొచ్చా లేదా అని ఎప్పటికప్పుడు వాక్యానుసారంగా ఉందా లేదా బేరీజ్ వేసుకుంటే మోసపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. నాకేం నచ్చితే అది చేస్తాను, ఏమనిపిస్తే అది చేస్తాను, అందరూ ఏం చేస్తే అదే చేస్తానంటే బైబిల్ గ్రంథం హెచ్చరిస్తున్న మాట నాశనానికి పోయేవారు అనేకులు. నాశనానికి పోయే మార్గం విశాలము, జీవానికి వెళ్లేవారు కొద్ది మందే, అది ఇరుకు మార్గము. నేను మెయిన్ టాపిక్ లో పిల్లలు కాబట్టి ఈ వాక్యాలు జస్ట్ టచ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నా. కాబట్టి విశ్వాసి పాడైపోకుండా మోసపోకుండా ఉండాలంటే పాదానికి దీపం వాక్యమై ఉండాలి, త్రోవకు వెలుగు వాక్యమై ఉండాలి. 119వ కీర్తన 105వ చరణంలో రాయబడ్డ మాట, నీ వాక్యము నా పాదానికి దీపం, నా త్రోవకు వెలుగు. వెలుగులో నడిస్తే తప్ప మోసాలు మనకు అర్థం కావు. సరే, కాబట్టి విశ్వాసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గత ధ్యానంలో చూసాం. ఇప్పుడు సేవకులు మోసపోతారు, నాయకులు మోసపోతారు, అది భయంకరమైన మాట, అది భయంకరమైన మాట. ఎందుకు ట్రైనింగ్ క్లాసెస్ పెడుతున్నాం, ఎందుకు ట్రైనప్ చేస్తున్నాం? ఉదయం మధ్యాహ్నం సాయంకాలం కాన్ఫరెన్స్ సరిపోవంటే సరిపోవు. నిత్య విద్యార్థుల్లా ఉండాలి, చచ్చేదాకా నేర్చుకుంటూ ఉండాలి. అంతా నేర్చుకున్న సేవ చేద్దాం అనుకోకూడదు, నేర్చుకున్న దాన్ని అప్పటికప్పుడే పాటించడం, ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయాలి, ఆలస్యం చేయకూడదు. కాబట్టి మా వంతు ప్రయత్నం, దేవుని మహాకృప, ఎస్ఎఫ్జేలో దొరికిన భాగ్యం ఏంటంటే ఇక అట్యూన్ అయ్యాం. ప్రారంభ దినాల్లో విజయవాడలో ఒక సహోదరు ఇలా అనేవాడు, సార్ మన ప్రార్థన ఈ చైతన్య నారాయణ కాలేజీలు స్కూల్స్ ఎలాగైతే కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయో అట్లాగైపోయాయి. ఏమంటున్నాం, 5 గంటలకు ప్రార్థనకు రమ్మంటున్నాం, మధ్యాహ్నం స్త్రీల ప్రార్థనకు వెళ్ళమంటున్నాం, సాయంత్రం జిల్లా ప్రార్థనకు రమ్మంటున్నాం, ఉపవాస ప్రార్థన పెడుతున్నాం, శుక్రవారం ఉపవాస ప్రార్థన అంటాం, ఇది కాకుండా మిగతా సమయాలు కుటుంబ ప్రార్థన పెట్టుకుని అంటున్నాం, స్థానిక సంఘాలు వదిలేయొద్దు అంటున్నాం, ఇక మనది కార్పొరేట్ ఎడ్యుకేషన్ అయిపోయింది సార్ అన్నాడు. నిజమే, కార్పొరేట్ ఎడ్యుకేషన్ అలా చదివిస్తేనే మార్కులు వస్తున్నాయి. మరి దేవుని వాక్యాన్ని ఏది ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, రోజుకు 3 గంటలు లేకపోతే 4.5 గంటలు ఎన్ని కార్పొరేట్ ఎడ్యుకేషన్ లా కనబడతా ఉంటే, రోజు 8 గంటలు కదా స్కూల్లో పాఠాలు, అలా చదవకపోతే పాస్ అవ్వం. మరి దేవుని వాక్యాన్ని మనమైతే ఎలా చదువుతున్నాం? ఆయన అడిగితే మాత్రం ద్వితీయోపదేశకాండం 6:6 ఏమన్నాడు, ఇంట కూర్చున్నప్పుడు అవే చెప్పాలి, త్రోవ నడిచినప్పుడు దేవుని వాక్యాన్ని చెప్పాలి, పండు పెట్టేటప్పుడు నిద్రపుచ్చేటప్పుడు ఇవే మాట్లాడాలి, లేవగానే ఇవే మాట్లాడాలి, ఏది అప్పుడప్పుడు కాదు, రోజుకు 3 పూట్ల కాదు, ఆల్ ద టైం ఎవ్రీడే డే అండ్ నైట్ ఇన్ టైం అవుట్ ఆఫ్ టైం, ఇన్ సీజన్, అవుట్ ఆఫ్ సీజన్, ఇవే బైబిల్లో ఉన్న మాటలు. అంత జాగ్రత్తగా నేను ఈ సిరీస్ చెప్తున్నప్పటి నుంచి కూడా ఆ మూవీని పరిచయం చేస్తున్నాను. ఎవరైనా యాత్రికుని ప్రయాణం మూవీ చూడకపోతే దయచేసి చూడండి. జాన్ బనియన్ రాసిన ఆ బుక్, యాత్రికుని ప్రయాణం బుక్ చదవండి. ఈ సిరీస్ ప్రారంభించినప్పుడు నేను ఆశ్చర్యపడింది ఏంటంటే, దీని మీద స్టడీ చేద్దామని ట్రై చేస్తే మార్కెట్లో బుక్స్ లేవు సాతాన్ మీద. అన్ని దేవుడి మీదే బుక్స్ ఉన్నాయి, ఇక సాతాన్ లేనట్టే. ఆన్లైన్లో సెర్చ్ చేద్దామంటే ఆన్లైన్లో కూడా దొరకట్లా, ఆన్లైన్లో దొరకట్లా. ఒకే ఒక్క బుక్ దొరికింది, అమెరికా నుంచి తెప్పించుకోవాలి, దాన్ని ఆన్లైన్లో బుక్ చేసి హార్డ్ కాపీ నెల రోజుల తర్వాత వచ్చింది నా చేతికి, చిన్న బుక్. అది అనిపించింది, ఏంటి అసలకి క్రైస్తవులు ఎవరు వాడి కోసం రాయడానికి సాహసం చేయట్లేదు, చెప్పడానికి సాహసం చేయట్లేదు, అంత మరుగునున్నాడు, అంత దేవుడుగా చలామణైపోతున్నాడు. ఆల్మోస్ట్ ఈ సిరీస్ ప్రారంభించి నాకు తెలిసి 1 ఇయర్ అయి ఉంటుంది. సంవత్సర కాలం నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం రెండు రెండు సాతాను కోసం పాఠాలు నేర్చుకుందాం. సాతాను కోసం పాఠాలు ఏంటండి, దేవుడి కోసం చెప్పాలా? దేవుడి కోసం అందరూ చెప్తున్నారు, సాతాను కోసం ఎవరు చెప్పట్లా. కానీ బైబిల్ ఆది కాండం 3వ అధ్యాయంలో స్టార్ట్ చేసింది, సర్పము భూజంతువులన్నింటిలో యుక్తి కలది, వాడు మేధావి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం వరకు వాడే అన్ని చోట్ల కనబడతా ఉంటాడు, అన్ని చోట్ల కనబడతా ఉంటాడు. కాబట్టి లోకాన్ని మోసం చేశాడు, కాబట్టి లోకమంతా నాశనానికి వెళ్తా ఉంది, లోకము ధనాశలు గతించిపోతాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆ మాట మనల్ని భయపెడుతుంది, జాగ్రత్త పరుస్తుంది, హెచ్చరికగా ఉంటుంది. అందుకోసం తప్పకుండా చదవాల్సిందే, తప్పకుండా అర్థం చేసుకోవాల్సిందే, అర్థం చేసుకోవాల్సిందే. 7వ అధ్యాయంలో ప్రభు అంటున్న బోధ, ప్రభు బోధల్లోంచి ఆ మాట, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనానికి పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. మెజారిటీ ప్రిన్సిపల్ నమ్మొద్దు. ప్రజల్లో ప్రాచుర్యంగా ఉన్నది అది మంచిది అనుకోవద్దు, మంచిది అనుకోవద్దు. మీరేమన్నా అనుకోండి, నాకు మాత్రం ఎందుకు భయం అనిపిస్తుంది. లాస్ట్ 10 డేస్ నుంచి ఆంధ్రాలో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. నేను అసెంబ్లీ సమావేశాల్లో నా డ్యూటీ ఏంటంటే ఇక మినిస్టర్లు ఏం మాట్లాడుతున్నారో అవన్నీ రాసుకోవాలి, మా సిఐడి మ్యాటర్స్, పోలీస్ మ్యాటర్స్ నోట్ చేసుకోవాలి. తప్పదు, బలవంతంగా వినాల్సిందే, చెప్పేవన్నీ వినాల్సిందే. సరే ఏం చెప్తున్నారు తప్పదుగా వినాలిగా అంటే, చెప్పేవంత హోల్ అండ్ సోల్ దేనికోసం అంటే బడ్జెట్ సమావేశాలు, డబ్బు, డబ్బు, పైసా మే పరమాత్మ హై. టూరిజం డెవలప్ చేస్తే ఇన్కమ్ వస్తుంది, లిక్కర్ ద్వారా ఇన్కమ్ వస్తుంది, శాండ్ ద్వారా ఇన్కమ్ వస్తుంది. ఏం చేసినా ఇన్కమ్ రావాలి, ఏం చేసినా డబ్బు రావాలి, ఏమైనా చేయాలి డబ్బు రావాలి. డబ్బు, 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 డబ్బు వస్తే అభివృద్ధి చెందుతాం. అభివృద్ధి చెందిన దేశాలతో ఇండియా ఉండాలి, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి, నిజమే? అది లేకపోతే ఇంకేమన్నా ఉంది, ఏం లేదు. బైబిల్ దగ్గరకు వచ్చి బైబిల్ చదువుతామంటే బైబిల్ అంటుంది, దేవుని వాక్యం అంటుంది, దేవుని వాక్యం అంటుంది, చదువులు, ఉద్యోగాలు, డబ్బు, ఆశీర్వాదం అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. నన్ను ఇక్కడ చదివిన వాక్య భాగం ఈరోజు చదివాం కదా, అందులోంచి ఒక మాట జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం ఏం చేస్తారట, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల కోసం మాట్లాడుతూ వాళ్ళు ఏం చేస్తారట, వాళ్ళు ఏం చేస్తారట, ఆ మాటలు మనల్ని భయపెడుతున్నాయి. ఏంటి ఆ మాటలు అంటే, మళ్ళీ చదువుతున్నా, అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలే మీలోనూ అబద్ధ బోధకులుందరు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు. ఏముద్దట? దేవుడొద్దు. ఎవరికి? బోధకులకి, ప్రవక్తలకి దేవుడొద్దు. అందుకే అబద్ధ ప్రవక్తలు అన్నాడు, అందుకే అబద్ధ బోధకులు అన్నాడు. వాస్తవానికి వాళ్ళకి దేవుడు ముఖ్యమై ఉండాలి, మిగతా వాళ్ళని పక్కకు పోవాలి. కానీ వీళ్ళకి దేవుడు వద్దు, తమ్మును కొనిన ప్రభువును విసర్జిస్తారు. మరి ఏం కావాలి వీళ్ళకి? మూడో వచనం, వారు అధిక లోభులై. లోభత్వం అంటే డబ్బును ప్రేమించడం కదా. ఎంత ప్రేమిస్తారట? అధికంగా ప్రేమిస్తారట. అధిక లోభులై. కల్పనా వాక్యాలు చెప్పుచు, చెప్పే వాక్యం దేవుని వాక్యం కాదు, కల్పిత వాక్యం. ఎందుకు కల్పిత వాక్యాలు చెప్తున్నారంటే, మీ వలన లాభం సంపాదించుకుందరు. చెప్పండి, వీళ్ళకి దేవుడు యేసుక్రీస్తు ప్రభువా డబ్బ? ఏ సేవకుడికైతే దేవుడు మొదటి స్థానంలో ఉంటాడో, డబ్బు చివరిగా ఉంటుందో, మంచి సేవకుడు. ఏ సేవకుడికైతే డబ్బు ప్రధానమై ఉంటుందో, దేవుణ్ణి డబ్బు కోసం వాడుకుంటాడో అమ్ముకుంటాడో వాడు దొంగ. వాక్యం అంటుంది అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకుడు, ఫాల్స్ ప్రాఫిట్, ఫాల్స్ టీచర్. బైబిల్లో మాట్లాడుతున్న మాటలే, బైబిల్లో మాట్లాడుతున్న మాటలే. కాబట్టి సమాజానికి దేనికోసం చదువుతున్నారు, దేనికోసం ఉద్యోగాలు చేస్తున్నారు, దేనికోసం కష్టపడుతున్నారు? డబ్బు కోసం. డబ్బు దేవతగా మారిపోయింది సమాజానికి. ప్రభుత్వాలకి డబ్బే, ప్రజలకి డబ్బే. అదేంటండి అంటే, మేలుందిగా లాభం ఉందిగా? అవును ఉంది, మేలుంది లాభం ఉంది. కానీ ఏ స్థాయికి, ఎంత తారాస్థాయికి వెళ్ళిందంటే డబ్బు. కొలసలకు రాసిన పత్రిక 3:5 ఆయన అన్నాడు, 3:5 అన్నాడు, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ధనం విగ్రహం, ధనం విగ్రహం. నేను ఆశ్చర్యపడింది ఏంటంటే, అందరూ ధనాన్ని దేవుడితో పోలుస్తున్నారు, కొలుస్తున్నారు. మీరు జస్ట్ సెర్చ్ చేయండి. ఈ వాయిస్ రికార్డ్ అవడం మంచిది కాదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను. ఏ మతానన్నా సెర్చ్ చేయండి, డబ్బుని ఎట్లా చూస్తున్నారు? దైవ ఆశీర్వాదం, దైవ స్వరూపం, దైవ స్వరూపం. దేవుడు, డబ్బే దేవుడు. దేవుడి దగ్గరికి వచ్చిందే డబ్బు కోసం. బైబిల్ అంటుంది అది విగ్రహం. దేవుడు కావాలంటే నువ్వేం చేయాలంటే దాన్ని చంపాలి. దేన్ని? ధనాపేక్షను, ధనాపేక్షను చంపాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, 5:5 వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. విగ్రహ లోభి విగ్రహారాధికుడట, అలాంటి వాడు దేవుని రాజ్యంకు వెళ్ళడట, వెళ్ళడట. మనం ధనాన్ని కొలమానంగా తీసుకుంటే, డబ్బు దగ్గర లోకం మోసం పోయింది, డబ్బు దగ్గర సంఘం, ఆధునిక సంఘం మోసపోతుంది, డబ్బు దగ్గర సేవకులు కూడా మోసపోతున్నారు, మోసపోతున్నారు. ఎందుకంటే అది ఉపయోగంలా కనబడుతుంది, లాభంలా కనబడుతుంది, మేలులా కనబడుతుంది. కళ్ళ కద్దుకుంటున్నారు, జే గుండె దగ్గర పాకెట్ కుట్టించుకొని పాకెట్లో దాచుకుంటున్నారు. బీరువాల్లో దాచుకుంటున్నారు, బ్యాంకులో దాచుకుంటున్నారు, డబ్బు కోసం ఎక్కడ దాకన్నా పరిగెడుతున్నారు, పొర్లు దండాలు, సాష్టాంగ దండాలు, అమ్ముడైపోతున్నారు. బైబిల్ దాన్ని విగ్రహం అంటుంది, విగ్రహం అంటుంది. ఈవెన్ సేవ ఎందుకు పాడైపోయింది? లోపం గుడ్డితనంలో ఉంటే, సంఘం వెలుగు అనుకుంటే, లోకం సంఘాన్ని చూసి వెలుగులోకి రావాలి, సేవకులను చూసి వెలుగులోకి రావాలి. లోకం ఎక్కడ అయిపోయిందంటే సేవ చేసేది కూడా డబ్బు కోసమే అని అర్థమైంది లోకానికి. మీరు సేవ చేస్తుంది కూడా డబ్బు కోసమే. డబ్బున్నవాడు మీ మీటింగ్లోకి వస్తే మారు మనసు లేకపోయినా కూర్చేసి కూర్చోబెడతారు. డబ్బున్నవాడు మీ సభలకు వస్తే మారు మనసు లేకపోయినా మైక్ ఇచ్చి మాట్లాడమంటారు. డబ్బున్నవాడు మీ సంఘానికి వస్తే మీరే ఆ పోడియం దిగొచ్చి చేతులు కట్టుకుని నిలబడతారు. వెళ్ళిపోయేటప్పుడు కూడా, అయ్యా మా మందిరానికి ఏమైనా డొనేషన్ ఇస్తారా అని అడుగుతారు. తేడా ఏముంది? వాళ్ళు డబ్బు కోసమే బ్రతుకుతున్నారు, సంఘం కూడా డబ్బు కోసమే బ్రతుకుతుంది. ఏమి, ఇది మోసం కదా, ఇది మోసం కదా. వాక్యం ఏమంటుందో అర్థం కావడానికి, సేవకులు సహితం ఎట్లా మోసపోతున్నారో అర్థం కావడానికి కొన్ని వాక్యాలు చదవాలండి. లోకంలో ఉన్న పోకడలు ఏంటో చూద్దాం, బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం, ఎక్కడ మోసం జరిగిందో అర్థం చేసుకుందాం. ఆ మోసంలో ఒకవేళ మనం ఉంటే బయటకు రావడానికి దేవుని పాదాలు పట్టుకుందాం. వాక్యం ఏమంటుందంటే, చదివిన ఈ వాక్య భాగం ఇలా అంటాను, గొప్పగా బ్రతకటం, సుఖంగా బ్రతకటం, లగ్జరియస్గా బ్రతకటం, సంపన్నులుగా బ్రతకటం, రెండు చేతులారా సంపాదించటం, దైవ ఆశీర్వాదము అంటున్నారు సేవకులు. గాడ్ బ్లెస్డ్ మై మినిస్ట్రీ, గాడ్ బ్లెస్డ్ మై చిల్డ్రన్, గాడ్ బ్లెస్డ్ మై ఫ్యామిలీ, ఐ హావ్ అబౌండెంట్ బ్లెస్సింగ్. దేవుడు ఎంత సమృద్ధిగా దీవించాడు, అవునా? ఏంది దేవుని సమృద్ధి అయిన దీవెనకు కొలమానం ఏంటి? డబ్బా, డబ్బా. బాగా డబ్బులు వస్తే దేవుడు బాగా దీవించాడని చెప్పి బైబిల్లో ఒక్క వాక్యమన్నా చూపించగలమా? కొత్త నిబంధన గ్రంథంలో నుంచి పైగా మొహమాటం లేకుండా ఆయన మాట్లాడుతున్న మాట, అలాంటి వారు అబద్ధ బోధకులు, అలాంటి వారు అబద్ధ ప్రవక్తలు. చదివిన వాక్యం అదే కదా, రెండో పేతురు పత్రిక 2:1 అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. ఏం కావాలి వాళ్ళకి? 3 వారు అధిక లోభులై కల్పన వాక్యాలు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందురు. వారికి పూర్వము నుండి విధింపబడ్డ తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనం కునికి నిద్రపోదు. నిద్రపోదు. ఈవెన్ పాత నిబంధన భక్తుల జీవితాలు, కొత్త నిబంధన భక్తుల జీవితాలు చాలా స్పష్టంగా ఉంటాయి. అమ్మేసుకున్నారు. పౌలు అంటాడు, ఏవేవి నాకు లాభకరమో వాటిని క్రీస్తు నిమిత్తం పెంటగా ఎంచుకున్నాను. పేతురు అంటాడు, అయ్యా మాకు కలిగిన సమస్తాన్ని విడిచి నిన్ను వెంబడించాము. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఎవడైనా నా దగ్గరకు వస్తే కలిగిందంతా విడిచిపెట్టి రావాలి. Luke 18:18 ధనవంతుడిని యవనస్తుడు అడిగి, అయ్యా నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి? డబ్బు అమ్మి పేదలకు ఇచ్చే నీ జీవితాన్ని నాకు ఇచ్చేయి. కొత్త నిబంధన బోధ చాలా స్పష్టంగా ఉంది, అనుమానమే లేదు. ఈవెన్ పాత నిబంధన బోధలోకి వెళ్ళి ఎవరినైనా సంపన్నులు పట్టుకొని, ఇదిగో ఈ వ్యక్తిని దేవుడు దీవించలేదా, ఈ వ్యక్తి పరలోకానికి వెళ్ళలేదని చెప్పి తేరు చెప్పితే, మూలానికి వెళ్తే వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో ధనాన్ని ఆరాధించలేదు. మోషే, ఐగుప్తు ధనం కంటే క్రీస్తు నిమిత్తం నింద గొప్ప భాగ్యము ఎంచుకొని అల్పకాలపు పాప భోగముగా వద్దనుకుని వదిలేసి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. 11:1 24. అబ్రహాం వెండి బంగారాలు కానీ ధనవంతుడు కదా అంటే, అవును వెండి బంగారాలు ఉన్నాయి కానీ నాకొద్దు, గుడారంలో జీవిస్తాను, పరదేశిని యాత్రికుని అన్నట్టుగా జీవించాడు. ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి నయమాను ఎంతో విలువైన కానుకలు తీసుకొచ్చి పుచ్చుకుంటావంటే నాకొద్దు, చిల్లిగా ఊపడు నాకొద్దు, నాకు దేవుడు ఉన్నాడు, డబ్బొద్దు. నయమాను పక్కనున్న ఎలీషా పక్కన నయమానికి ఆశ పుట్టింది, వెళ్ళాడు, కొంత తెచ్చుకున్నాడు. ఏమొచ్చిందిరా నీకంటే జబ్బు వచ్చింది, నయమాను వదిలేసిన కుష్టి రోగం వచ్చి పట్టుకుంది, నీకే కాదురా నీ తరతరాలకు వస్తుంది అన్నాడు. ఒక మాట అంటాడు, ఆ మాట పాత నిబంధన గ్రంథంలో సత్యమే, అక్కడ కూడా ఈ సత్యం ఎంత స్పష్టంగా కనబడు. అవసరమే, డబ్బు అవసరమే, కాదే నేను అన్ను, కానీ గుండెల మీద పెట్టుకోకూడదు, గుండెల్లో పెట్టుకోకూడదు, నెత్తి మీద పెట్టుకోకూడదు, మనసు దాని మీద పెట్టకూడదు, దానికోసం బ్రతకూడదు, దానికోసం బ్రతకూడదు. ఎందుకో ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు కొంచెం భయం వేసినా ఏం చేస్తాం, ఏం చేస్తాం, మోసపోదామా, మోసంలో బ్రతికిదామా? కాదు కదా, కాదు కదా. దేవుని వాక్యం చాలా సూటిగా మనతో మాట్లాడే మాట, చాలా సూటిగా. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం, 5వ అధ్యాయంలో ఇలా అంటాడు, 26వ వచనం. అంతటి ఎలీషా వాణితో, నయమాన్తో మాట్లాడుతున్నాడు, సారీ గెహజీతో మాట్లాడుతున్నాడు 26లో. ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాశాదాశీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఉన్నదేమో బెత్తిడ ఆయుష్కాలం, ఎప్పుడు పుట్టుకుమంటదో తెలియదు. సంపాదించుకోవాల్సిన దేవుణ్ణి సంపాదించుకోవాలి, పరలోకంలో స్థానాన్ని సంపాదించుకోవాలి, నీతిని సంపాదించుకోవాలి, రాజ్యాన్ని సంపాదించుకోవాలి, దేవుని సంతోషపెట్టే క్రియలు సంపాదించుకోవాలి. చస్తే వెంటొచ్చే రవి, పొలాల, స్థలాల, గొర్రె మేకల, పశువుల, లోకానికి తెలియదు. నువ్వు శిష్యుడు కదా, నా పక్కనే ఉన్నావు కదా, ఇదే సమయం అన్నాడు 27. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలము అంటూ ఉండునని చెప్పగా, ఏమొచ్చింది బాబు నీకు? కుష్టు వచ్చింది. పాత నిబంధన గ్రంథంలో అకౌంట్స్ తీసుకున్నా మనకు అదే అర్థమవుద్ది, అదే అర్థమవుద్ది. నెహెమ్యా ఆయన గవర్నర్గా నియమించబడ్డాడు, సవాలుతో అంటాడు. సమూయేలు నాయకుడిగా ఉన్నాడు, ఆయన సవాలుతో అంటాడు, ఎవడు వెండి, ఎవడు బంగారం నేను ఆశించలేదు. ఏమి ఆశించలేదు? దావీదు అంటాడు, నాకున్న దాన్ని దేవునికి ఇచ్చాను. దానియేలు తోటి దర్యావేశు రాజు, ఇగో వెండి బంగారం నీకు ఇస్తానంటే నీ ఆస్తి నీ దగ్గర పెట్టుకో, నీ బహుమలు ఎవడికైనా ఇచ్చుకో, నాకొద్దు, నాకొద్దు. బెల్సాదర్ ఇస్తానంటే ఎవడికి కావాలి నీ ఆస్తి అన్న మాట్లాడాడు. అంత పౌరుషంగా ఉంటాయి ఆ మాటలు. దేవునికి సేవకులం, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని మొక్కాలి, దేవుని ప్రేమించాలి, దేవుని గుండెల్లో పెట్టుకోవాలి, దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి కోసం చావాలి. దేవుడితో ఉంటాం సస్తే, దేవుడు లేడు, డబ్బు కోసం బ్రతుకుతున్నాం, డబ్బు కోసం చదువుతున్నాం, డబ్బు కోసం కష్టపడుతున్నాం, డబ్బు కోసం ఆరాటపడుతున్నాం, డబ్బు కోసం కళ్ళు కట్టున్నాం, డబ్బు డబ్బు డబ్బు. దానికి తోడు ఏమంటున్నారంటే దేవుడు దీవించాడు, అబద్ధం, మోసం, వాక్య వక్రీకరణ, కల్పనా బోధ, పాడు చేసే బోధ, ప్రాస్పారిటీ గోస్పెల్. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము 10-11 వచనాల్లో వాక్యం అంటది. 10-11 వచనాల్లో వాక్యం అంటుంది, ఎంతవరకు అవసరమో కూడా మాట్లాడుతున్నాడు ఆయన. 7 నుంచి చదవాలి. మొదటి తిమోతి పత్రిక 6:7 చదవాలి. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుంచి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రాలు గలవారమే ఉండి వాటితో తృప్తి పొంది ఉందును. అంతవరకు చాలు, మంచి తిండి తిను, మంచి బట్టలు కట్టుకో, అంతవరకు ఓకే. మించి 9 ధనవంతుల గుట్టకు అపేక్షించేవారు ఏమవుతారట, శోధనలో, ఉరిలో, అవివేక యుక్తములు, హానికరమైన అనేక దురాశల్లో పడుదురు. అట్టి మనుషుని నష్టంలో నాశనంలో ముంచివేయును, ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించారు, విశ్వాసించి తొలగిపోయారు, నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. అందులో ఒక గహజీ ఉన్నాడు, అందులో ఒక ఆఖాన్ ఉన్నాడు, అందులో ఒక ఇస్క్రేత్ యూదా ఉన్నాడు, అందులో అననీయ సప్పీరాలు ఉన్నారు, అందులో లోతు భార్య ఉంది. ఏమి బైబిల్లో ఈ వృత్తాంతాలు కనబడవా? తమను తామే పొడుచుకున్నారు, విశ్వాసించి తొలగిపోయారు. 11 మీరు లీడర్స్గా ఉన్నవాళ్ళు, పాస్టర్స్గా ఉన్నవాళ్ళు, దేవుని సంఘం నడిపిద్దామని ఆశపడుతున్న వాళ్ళు, దేవుడితో ఉండాలని ఆశపడుతున్న మీరు దైవజనుడా? నీవైతే వీటిని విసర్జించు, అసహించుకో, ఏ కొసాన దగ్గర రానుకో, విసర్జించు. మరి ఏం సంపాదించుకోవాలి? నీతిని సంపాదించుకో, భక్తిని సంపాదించుకో, విశ్వాసాన్ని సంపాదించుకో, ప్రేమను సంపాదించుకో, ఓర్పును సంపాదించుకో, సాత్వికాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడు. అవన్నీ పరలోకాన్ని తీసుకెళ్తాయి, అవి పరలోక నియమాలు. దానికోసం కష్టపడు, వాటిని సంపాదించుకో. వీటిని ఏం చేయమంటావు? అసహించుకో, విసర్జించు. మరి ఎందుకు వచ్చాయి? టెస్ట్ చేయడానికి వచ్చాయి. ఏదేం తోటలోకి వచ్చి పండు తింటావా అన్నట్టుగా నీ దగ్గరకు వచ్చి రకరకాలు చూపించి, ఇదిగో అవకాశం, చేదాడితే మరలా రాదు. రకరకాల ఆకర్షణలు, దాని పాపం అందామా, ఆశీర్వాదం అందామా? ఒక పక్క సంఘంలో బోధ చూస్తూ ఉంటే, ఆ బోధ దగ్గర డబ్బు ఆశీర్వాదంగా బోధిస్తూ ఉంటే, మనం బైబిల్ స్టాండర్డ్ కదా, మారదు కదా, వాక్యాన్ని తీసుకొచ్చి ఎక్కడుంది బాబు బైబిల్లో డబ్బు ఆశీర్వాదం అంటే, ఆశీర్వాదం కాదు, శాపం, విగ్రహారాధన. దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు, విశ్వాసం తొలగిపోతారు, ఊరు పోసుకుంటారు, రాళ్లతో కొట్టబడి చంపబడతారు, కుష్ఠరోగంతో మొత్తబడతారు. అది కదా బైబిల్ చూపిస్తున్న వృత్తాంతాలు. అందుకే మోసం అంటే తెలియదు, ఓపెన్ గా అర్థం కాదు. తవితేనే అర్థమయ్యేది, వాక్యాన్ని చూస్తేనే అర్థమయ్యేది, వాక్యాన్ని చూస్తేనే అర్థమయ్యేది. కాబట్టి దేవుని సేవకులు గొప్పగా బతకడం దేవుని ఆశీర్వాదం, అబద్ధం, అబద్ధం. బైబిల్ అలా చెప్పట్లా. దేవుడు దీవించడానికి దీవిస్తాడు. దేవుని చేతిలో చాలా దీవెనలు ఉన్నాయి. ఒకవేళ దేవుడు నిన్ను బాగా దీవించి డబ్బిస్తే, డబ్బు పాడు చేస్తుంది కాబట్టి పాడు చేసే దీవెనలు ఇవ్వడు. ఒకవేళ అలాంటి అవకాశాలు వచ్చినా మరి చాయిస్ నీదే, ఫ్రీ విల్ ఇచ్చాను, మంచిది కాదు. సమస్త కీడులకు మూలం అని ఆయన సలహా చెప్తున్నాడు. మితంగా ఉండు, అన్నవస్త్రాలతో తృప్తిగా ఉండు, చాలినంత చాలు, ఎక్కువగా వద్దు. అది కదా బైబిల్ బోధ. అపోస్తులందరూ వదిలేసుకున్నారు, ఒకే ఒక్కడు డిఫరెంట్గా ఆలోచించాడు, అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించాడు. వీళ్ళందరూ 11 పనికిమాలలు, బతకడం చేతకాను, దద్దాములు. నేను అలాంటి కాదు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే దీవులన్నా వస్తాయి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభుని అమ్మేసినా డబ్బులు వస్తాయి అనుకున్నాడు, ఏం కూడగట్టుకున్నాడు. భస్తుడు, సాతాను కుమారుడు, ద్రోహి యూదా ఇస్కరియోతు, అది కదా మనం చూసేది, అది కదా మనం చూసేది. ఏమర్థం చేసుకుందాం? అవక్కడు చెడిపోయాడు, అవక్కడు చెడిపోయాడు. ఆది సంఘానికి వస్తే అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 4వ అధ్యాయం వరకు అందరు కట్టగట్టుకుని అమ్మడం స్టార్ట్ చేశారు. కొనుక్కోవడం కాదు, అమ్మడం స్టార్ట్ చేశారు. అననీయ సత్రులు కూడా అమ్మేశారు. ఏం చేశారంటే, సరే 50% దాచుకుందాంలే, 50% ఇస్తున్నాం కదా, 10% ఇవ్వడమే గొప్ప, 50% ఇచ్చాం కదా, 50% ఇచ్చామంటే మరి ముందు 100% ఇస్తానన్నాం కదా, అబద్ధం అన్నట్టు అయిపోద్ది కాబట్టి సరే ఇంతే అమ్మామని చెప్తాంలే అనుకున్నారు. 5వ అధ్యాయం చదివితే ఉంటే ఘోరం అన్యాయం అనిపిస్తుంది. చంపేశాడు దేవుడు ఇద్దరిని, రక్తం కక్కుని చచ్చిపోయారు, ముత్తేశాడు. ఏం బాబు ఎంత ఘోరం ఏంటంటే, అంతే. మనం దాన్ని చాలా చిన్నగా చూస్తున్నాం, బైబిల్ చాలా తీవ్రంగా చూస్తుంది, చాలా తీవ్రంగా చూస్తుంది. డబ్బ దేవుడా ఇద్దరిలో ఎవరు కావాలంటే, నాకు డబ్బు కావాలి, దేవుడు దానికి ఏమైనా సహాయం చేయాలనుకుంటే మనం దేవుడితో పరలోకంలో ఉండే రకం కాము. నాకు డబ్బు వద్దు, నువ్వు కావాలి అని దేవుణ్ణి ప్రేమించే స్థితిలో ఉండగలిగితేనే ఆయనతో ఉండేది. మన విశ్వాసానికి పరీక్ష, మన విశ్వాసానికి పరీక్ష, మన బుద్ధి, మన నైజం ఎలాంటిదో చూడడానికి దేవుడు అనుమతించాడు. చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, చాలా మేలుకరంగా ఉంటుంది. డబ్బు దెయ్యం, డబ్బు దెయ్యం. దాన్ని వాళ్ళ దేవత అన్నారు. నువ్వు దేవత అంటే మస్తు అన్నట్టు. ఈవే నాగోటి సేవకుల కూడా దేవుని ఆశీర్వాదం అంటున్నారు. కానికిస్తే ఒకలాగా, కానికి ఇవ్వకపోతే ఒకలాగా, ఉద్యోగస్తులు ఒకలాగా, సామాన్యులు ఒకలాగా. చాలాసార్లు అనుకుంటాను, బాబు నువ్వు గల్ల పెట్టు కోసం సేవ చేస్తున్నావా, దేవుని కోసం సేవ చేస్తున్నావా? మీరు ఏమన్నా అనుకోండి, నేను మాత్రం అక్కడ జాగ్రత్త పడతాను. ఇన్ని బ్రాంచ్లు పెడుతున్నావు ఆత్మలు సంపాదించడానిక, ఆస్తును సంపాదించడానిక. ఎల్ఈడి స్క్రీన్ పెడుతున్నావు, మెటా చర్చెస్ అట, మెగా చర్చెస్ పోయాయి, ఇప్పుడు మెటా చర్చెస్ వచ్చాయి. ఏం బాబు మెటా చర్చెస్లు దిగావంటే, ఎక్కువ మందిని రీచ్ అవ్వచ్చు. దేనికోసం? బలపరచడానిక, జేబు నింపుకోవడానిక. వాక్యం అంటుంది అబద్ధ ప్రవక్తులు, అబద్ధ బోధకుల యొక్క సింటమ్ ఏంటంటే, బోధ కానుకల కోసం చెప్తారు. వారు అధిక లోభులు, వారు కల్పన వాక్యాలు చెప్తారు, వారు నీ వల్ల లాభం సంపాదించాలని చూస్తారు. ఇదెంత ఘోరం, ఇదెంత భయంకరం. ఎట్లాగే అందులోంచి బయటకు వచ్చేది? అన్లెస్ మన బైబిల్ చదవకపోతే, బైబిల్ బైబిల్గా చూడకపోతే, బైబిల్లో ఉన్న వాక్య సత్యాలకి లోకంలో వినబడుతున్న విషయాల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోతే, సీరియస్గా వాక్యాన్ని పట్టించుకోకపోతే మోసపోతాం, మోసపోతాం. కాబట్టి బోధకులు పాడైపోవడానికి, బోధ పాడైపోవడానికి జరుగుతున్న మోసంలో ఒక మోసం డబ్బు దెయ్యం, డబ్బు దెయ్యం. దాన్ని ఆశీర్వాదం అని తేగ తగిలిచ్చి మనకు అందించారు. జాగ్రత్త పడకపోతే నష్టపోతాం, జాగ్రత్త పడకపోతే నష్టపోతాం. రెండో మాట ఎట్లా ఉందంటే పరిస్థితి, పాపం కోసం, నరకం కోసం, తీర్పు కోసం ఇలాంటి విషయాలు చెబితే జనం నొచ్చుకుంటారు, విశ్వాసులు నొచ్చుకుంటారు, రారు. ఎక్కువ మన నిజమేనండి, అబద్ధం కాదు, నిజం. మేలులు, దీవెనలు, స్వస్థతలు అని చెప్తే చాలా మంది వస్తారు. అట్లా కాకపోతే పాపం కోసం, తీర్పు కోసం, నరకం కోసం బోధిస్తే చాలా తక్కువ మంది వస్తారు. ఎందుకంటే పరలోకానికి వెళ్ళే మార్గం ఇరుక, విషాదమా? ఇరుకు. వచ్చేది ఎక్కువ మందా, తక్కువ మంది? తక్కువ మంది. బైబిల్ చెప్పింది బాగానే ఉంది, నీ బోధ బాగానే ఉంది, జనం తక్కువే వస్తారు, ఎందుకు మార్చాలి? ఆహా, వీడేమంటాడండి, చూసావు చూసావు చూసావా, నువ్వేమో ఇలా బోధిస్తున్నావు, నీ సంఘం ఎట్లా ఉంది? పక్క ఆయన చూడు, ఆదరణ వర్తమానాలు, దీవెన వర్తమానాలు, ఆశీర్వాదాలు గుర్చిన వర్తమానాలు, అద్భుత కార్యాలు, మేలులు, సూచిక్రియలు, స్వస్థతలు ఎంత ఫ్లరిష్ అవుతాయో, ఎన్ని బ్రాంచెస్ వస్తాయో, ఎంత పాపులారిటీ వస్తుందో, ఎంత ఫేమ్ వస్తుందో, ఎంత నేమ్ వస్తుందో, సోషల్ మీడియాలో ఎంత మంది ఫాలోవర్స్ వస్తారో. ఇప్పుడు ఏం చేద్దాం? బైబిల్ చూద్దామా, వాళ్ళని చూద్దామా? బైబిల్ చూడకుండా ఆయన చేసినట్టుగా నేను చేస్తాను, దేవుడు నా సంఘాన్ని కూడా దీవిస్తాడంటే అది దీవెన? దీవెన? యేసుక్రీస్తు ప్రభు అంతటి వాడే భూమి మీదకి వచ్చి అద్భుతాలు చేసి బోధ నిక్కచ్చిగా బోధిస్తే 12 మంది మిగిలారు. 12 మంది మిగిలారు. యేసుక్రీస్తు ప్రభు ఏమనుకోవాలి? యోహాను సువార్త 6వ అధ్యాయంలో అందరు పోతా ఉంటే తప్పయింది, సారీ, ఇంకోసారి ఎట్లా చెప్పను అనాలి. ఆయన ఏమంటాడు? మారు మనసు పొందాల్సింది నువ్వు, నేను కాదు. మారాల్సింది నువ్వు, నేను కాదు. దేవుడు మార్పు చెందడు. ఆయన సత్యం, ఆయనలో అసత్యం 1% కూడా రాదు, రాని కూడా. మీరు కూడా పోతే పొండి అన్నాడు. ఉంటారా పోతారా? సత్యం మాత్రం ఏంటి? నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, దేవుడు ఇస్తాను డబ్బులు అంటే తీసుకుందాం, నాకు కావాలి మీకు కావాలి అందరం తీసుకుందాం, కానీ దేవుడు ఇస్తాను కానీ నువ్వు క్యారెక్టర్ పాడు చేసుకుంటావు, పరలోకానికి రావు, దురాశలు పుడతాయి, నాకు దూరం అయిపోతావు, నష్టపోతావు, పాడైపోతాయి అన్నప్పుడు ఏమందాం? తర్వాత చూద్దాంలే, ముందిచ్చి అందామా? ముందిచ్చి అందామా? కాదు కదా, కాదు కదా. కాబట్టి ఎట్లాంటి పోకడలు వచ్చాయంటే, బోధ తీర్పు కోసం చెప్పకూడదు, నరకం కోసం చెప్పకూడదు, పాపం కోసం కూడా చెప్పకూడదు. మరి ఏం చెప్పాలి? మనిషి పోకుండా ఉండడానికి, ఫ్యామిలీ జారిపోకుండా ఉండడానికి, విశ్వాసం జారిపోకుండా ఉండడానికి ఏం చెప్తే బాగుంటుందో చెప్పు. ఏం చెప్పాలి? దురదృష్టవుడికి వెళ్ళిన ఏం చెప్పాలి? 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం ఏం చెప్పాలట చూడండి. 2వచనం, వాక్యాన్ని ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. వాక్యం చెబితే అవును, నా లోపం నాకు అర్థమైంది, నా పాపం నాకు అర్థమైంది, నేను ఎక్కడ జారిపోయిన అర్థమైంది, ఎక్కడ తప్పిపోయిన అర్థమైంది, నేను దిద్దుబాటు చేసుకుంటున్నాను అనేటట్లుగా ఉండాలట. ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైంది. దైవావేశం వల్ల కలిగిన వాక్యం, దేవుడు బైబిల్ గ్రంథాన్ని రాయించిన దేనికోసం అంటే, మన ఉంపులు సరిచేయడానికి, మన కొమ్ములు కత్తిరించడానికి, మన తోకలు కత్తిరించడానికి, మన కళ్ళకు వచ్చిన అంధకార పొరలు రాల్చడానికి, మన మార్గాన్ని తేటగా చూపించడానికి, దిద్దుబాటు చేయడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, శిక్ష చేయడానికి. అందుకోసం బైబిల్ ఇచ్చాడు. 4వ అధ్యాయం అంటాడు, నువ్వు అదే చెప్పు బాబు, అదే చెప్పు, ఏది ఉంటే అదే చెప్పు. 3వ వచనం అంటాడు, అయితే గుర్తుపెట్టుకో, ఎందుకనగా జనులు హితబోధను సహింపక. పుట్నోట హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధను సహింపక. వాళ్ళు హెల్దీ టీచర్ని యాక్సెప్ట్ చేయరు. పిల్లోడికి చేదు మందు వేస్తే కడుపులో పురుగులు పోతాయి. చేదు మందు వేసుకోరా అంటే ఎంత మారం చేస్తాడో, ఏమి చాక్లెట్ తింటావా, చప్పలు ఇచ్చుకుంటూ వస్తాడు. వాడికి ఏం కావాలి? పెదాల దగ్గర తీగ ఉంటే చాలు, కడుపు కుళ్ళిపోయినా పర్ల. మనం ఏమంటాం, వాడు పిల్లోడండి, వాడికి ఏం తెలుసండి, మరి ఏం చేద్దాం? గట్టిగా నోరు చాచి అంగట్లో వేయాలి మందు, మింగరా అని. మింగుతావా తాజావు, ఒకటి ఏమంటావా అంటే అప్పుడు మింగుతాడు. అదే బోధ వాడుతున్నాడు, బాబు నువ్వు ఖండించు, నువ్వు గద్దించు, నువ్వు బుద్ధి చెప్పు. వాళ్ళు వింటారు అని కాదు, వాళ్ళు వినరు, నువ్వు చెప్పు. మూడో వచ్చిన, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారు, బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. ఇలాగైతే మేము ఉండమండి అంటారు, లేకపోతే కొన్ని సంఘాల్లో పాస్టర్స్ ని ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ కంట్రోల్ చేస్తా ఉంటది, పాస్టర్ ని ట్రాన్స్ఫర్ చేసేయండి. మరి ఏం చేద్దాం, ఎందుకు వచ్చింది బాధలో? నచ్చిన బోధ చేద్దాం, దేవుని సంతోష పెట్టడానిక, మనుషుని సంతోష పెట్టడానికి. దేవుని కోసమా మనుషుని కోసమా సేవ చేసేది? కాబట్టి బాబు నువ్వు మాత్రం మారొద్దు, తగ్గొద్దు, చెప్పు, ప్రేమతో చెప్పు, కానీ చెప్పాల్సిందే. నాలుగు, సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. మీరు ట్రై చేయండి, బెస్ట్ స్పీకర్ని యూట్యూబ్ లో పెట్టుకొని, బైబిల్ దగ్గర పెట్టుకొని, నోట్స్ దగ్గర పెట్టుకొని ఏం చెప్తున్నాడో రాసుకుందామని ట్రై చేయండి. నాలుగు ముక్కలు రాస్తే ఒట్టు బైబిల్లో నుంచి. ఏం చెప్పావు, చెప్పాడు మాటకారి, చమత్కారి, వాడుకు యుక్తిపరుడు కదా, ఎంత బాగా చెప్తాడు. బాబు బైబిల్లోంచి ఏం చెప్పు, బైబిల్లోంచి ఏం చెప్పరు, కానీ చేతులు బైబిల్ ఉంటుంది, టైటిల్ మాత్రం బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు పేరే ఉంటుంది, మాటకు ముందు మాట తర్వాత యేసుక్రీస్తు ప్రభువే, కానీ బైబిల్ ఉండదు. అలాంటి వాళ్ళు పోగేసుకుంటారట. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, వాడు లోకాన్ని మోసం చేశాడు, వాడి సంఘాన్ని మోసం చేశాడు, వాడి సంఘ నాయకులు కూడా మోసం చేసేవాడు, వాడి సంఘ నాయకులు కూడా మోసం చేస్తాడు. బోధ మారిపోయింది, పరలోకం లేదు, పాతాళం లేదు, తీర్పు లేదు, పాపం లేదు, దిద్దుబాటు లేదు, అన్ని దీవెన్లే, పట్టజాలనంత విస్తారమైన దీవెన్లు. తలగా ఉంచుతాడు, తోకగా ఉంచడం, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన హైదరాబాద్ యానివర్సరీ చేసినప్పుడు, హైదరాబాద్ యానివర్సరీ అప్పుడు ఈ ధనమా దైవమా పాట రిలీజ్ చేద్దామని భయం వేసింది. హైదరాబాద్ లాంటి సిటీలు ఎలాంటి ప్రసంగాలు చెప్తే ఏమైపోతారు? ఎస్ఎఫ్జే దొంగ బోధ, ఈ బోధ మంచిది కాదు, అమ్మో ఇందులోకి వెళ్ళొద్దు అంటారు. చెప్పాలా వద్దా, చెప్పాలా వద్దా అని చెప్పి సరేలే చెప్తాం, ఎందుకు ఇంకా ముసుగులో గుర్తులేట బైబిల్ ఉన్నా చెప్తానని చెప్పి టైటిల్ పెట్టి వెళ్ళాం. ముందు రోజు గృహ దర్శనానికి వెళ్ళానండి, ఆ ఒక్కటే గృహ దర్శనం. ముందు రోజు నాకు డ్యూటీ వాళ్ళు వెళ్ళలేకపోయినా ఒకే ఒక గృహ దర్శనం. ఎస్ఎఫ్జేలో ప్రారంభించబడిన దినా నుంచి ఉన్నారు, చాలా మేలు పొందారు, సహవాసాన్ని కట్టారు, ఒక సహవాసాన్ని నడిపిస్తున్నారు కూడా. ఏమ్మా ఎట్లా ఉన్నారు చెప్పండి అంటే, అన్నా చాలా బాగుంది. ఇప్పుడు మీరు వచ్చిన ఇల్లు ఉంది కదా, ఈ ఫ్లాట్, దేవుడు ఎంత మేలు చేశాడంటే, ఇది 1.5 కోట్లు చెప్పారు, మనకి 1.37 కోట్లకు ఇస్తానన్నారు. దేవుడు ఉపకారాలు, ఎన్ని ఉపకారాలు, అర్థమైంది. రేపు హైదరాబాద్ లో చెప్పాల్సిందే, దేవుడు చెప్పమంటున్నాడు, వీళ్ళకే కాదు అందరికీ చెప్పాలి. హైదరాబాద్ లోనేనా, తెలంగాణలోనా, ఏ మనం తక్కువ తిన్నామా, మనం తక్కువ తిన్నామా? చేతులు జోడించి చెప్పే మాట ఏంటంటే, దేవుడు మాట తీసుకుందాం, లిటరల్ గా తీసుకుందాం. అసెంబ్లీలో కూర్చొని వాళ్ళ ప్రసంగాలు వింటా ఉంటే, అబ్బా వాళ్ళకి ఏమర్థమైందంటే, చచ్చిపోతాం, ఈలోగా హ్యాపీగా బ్రతుకుతాం, ఈలోగా అన్ని సంపాదిద్దాం అనుకుంటున్నారు. మనకేమర్థమైందంటే, రేపు చచ్చిపోయిన తర్వాత తీర్పు ఉంది, పునరుద్ధానం ఉంది, దేవుడి దగ్గరికి వెళ్తాం, యుగ యుగాలు ఉంటాం. ఇది 60 సంవత్సరాలే, అది యుగ యుగాలు. 60 సంవత్సరాల్లో ఏదోలాగా ముక్కు మూసుకుని ఇదేద్దాం. 60 సంవత్సరాల కోసం అన్ని కూడబెట్టుకొని, ఆత్మీయతను పాడు చేసుకొని, పరిశుద్ధతను పాడు చేసుకొని, ప్రేమను పాడు చేసుకొని, స్వార్థపరులుగా బ్రతికి పరలోకానికి వెళ్లకుండా నరకానికి వెళ్లి యుగయుగాల మంటల్లో బ్రతకడం అంతకంటే దౌర్భాగ్యమే ఉంది. ఎందుకు సువార్త చెప్పాలంటే అమ్మో వాళ్ళకి తెలియదు, తెలివైన వాళ్ళు. కానీ రేపు మరో జీవితం ఉందన్నది అర్థం కావట్లేదు. భూలోకం పరలోకం అనుకుంటున్నారు, అల్పకాల జీవితమే శాశ్వత జీవితం అనుకుంటున్నారు. కాబట్టి హ్యాపీగా బ్రతకడానికి అన్నీ ఉండాలనుకుంటున్నారు. హ్యాపీగా బ్రతకడానికి భూమి మీద సాధ్యం కాదు, పరలోకంలో సంతోషమే ఉంటుంది. భూమి మీద బాధలు తప్పించుకోవాలని చెప్పి తాపత్రయపడుతున్నారు, కానీ నరకానికి పోతారు. నరకంలో కేవలం బాధే ఉంటుంది. వాళ్ళకి క్లారిటీ లేదు, మనకి క్లారిటీ ఉంది. మన దగ్గర సత్యం ఉంది, బైబుల్ నొక్కి ఒక్కని చెప్తా ఉంది. ప్రతి పుటలో దాన్నే చూస్తున్నాం, ప్రతి పుటలో దాన్నే చూస్తున్నాం. ఎస్ఎఫ్జే సువార్త పరిచయం చేయదని అన్నాను, కానీ దాని కారణాలు వేరే ఉన్నాయి. కానీ సువార్త చెప్పకపోతే మాత్రం లోకం నాశనం అయిపోతుంది. సువార్త సందేశం ఏంటి? మనం క్రిస్మస్ సీజన్లోకి వచ్చేసాం కదా. లూకా సువార్త 2:10 పరలోకి నుంచి దేవదూత వచ్చాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. ఏం చెప్తా బాబు చెప్పు అంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమాన. ఏంటది? రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఎవరాయనా? దావీదు కుమారుడు. యెరూషలేములో పుట్టాడు, బెత్లెహేములో పుట్టాడు. పోయి చూడండి, ఆ పుట్టాడు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? రోడ్డు మీద. ఎక్కడ పడుకున్నాడు? పశువుల పాకలో. ఏం బంగారం వేసుకున్నాడు? బంగారమే పాడాలి. ఎంతకాలం బ్రతికాడు? 33 సంవత్సరాలు. ఏం వాచ్ చేసి పెట్టుకుంటాడు? ఏం కళ్ళద్దాలు పెట్టుకుంటాడు? ఏ బ్రాండ్ షూ వేసుకుంటాడు? అదే, అదేం ఉండవు. మరి ఏంది రక్షకుడు? ఏంది సువార్త? ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు చస్తే నిత్య జీవానికి వెళ్తాడు, పరలోకానికి వెళ్తాడు. అది సువార్త. భూమి మీద ఎట్లా బ్రతకాలో చెప్పడానికి ఏసయ్య రాలేదు. ఒకవేళ భూమి మీద బాగా బ్రతకడానికి యేసుక్రీస్తు ప్రభుని ఎగ్జాంపుల్ గా తీసుకుందామంటే అట్ర ఫెయిల్ అవుతావు. ఏం చదువుకోవాలి? అబ్బో, ఆయన ఏం చదువుకోలేదు, మోడల్ కాదు. ఎందులోనూ భూమి మీద మోడల్ కాదు ఆయన, ఒక పరిశుద్ధతలో తప్ప. ఏసైకి వయసు వచ్చింది, 33 సంవత్సరాల వయసు వచ్చింది. బాప్తీసం తీసుకున్నాడు. ఇదిగో ఏసై బోధ చేస్తున్నాడు, రండి విందామని కొండ మీద ప్రసన్న దగ్గర కూర్చుండి. ఏం చెప్తాడు? ఏం చెప్తాడు? ఏ కోర్సు చదువుకోవాలి? ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి? ఎక్కడ రూపాయి ఇన్వెస్ట్ చేయాలి? భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ ఎట్లా పెరుగుతుంది? ఇవి చెప్తాడా? ఎంత ట్రై చేసినా కనపడదు. మరి ఏం చెప్తాడు? ఆత్మవిషయమై దీనత్వంగా జీవిస్తే ధన్యత, పరలోకం వాంది. నీతి కొరకు ఆకలి దప్పులు భరిస్తే ధన్యత, తృప్తి పొందుతారు. హృదయశుద్ధిగా జీవిస్తే ధన్యత, దేవుని చూస్తారు. సత్యం కోసం చిత్రహింసలు పొందితే ధన్యత, బహుమానం పొందుకుంటారు. అసలుకే మత్తయి సువార్త 5 ఓపెనింగ్ మాటలు చదివితే మొత్తం బండారం బయటకు వచ్చేద్దే. ఏమి చెప్పడు భూమి మీద, ఏం చదువుకోవాలో చెప్పడు, ఏం తినాలో చెప్పడు, ఆరోగ్యంగా ఉండేలాగా చెప్పడు, ఏమి చెప్పడు. మరి ఏం చెప్తాడు? ఆత్మ కోసం చెప్తాడు, పరలోకం అని చెప్తాడు, నరకాన్ని తప్పించుకోవడం చెప్తాడు, పరలోకానికి వెళ్ళడానికి చెప్తాడు. ఘోరం. కొండ మీద ప్రసంగం చదివితే అంటాడు, కన్ను అభ్యంతరపరిచింది అనుకో పీకేసుకో, చెయ్యి అభ్యంతరపరిచింది అనుకో నరికేసుకో, కాలు అభ్యంతరపడి నరికేసుకో. ఇదేం బోధ బాబు? తీవ్రవాదులు బోధ. అవును, తీవ్రవాది అయితే బాడీనే చంపుతాడు. దేవుడు ఎంత భయంకరమైనడు అంటే ఆత్మను దేహమును రెండింటినీ కలిపి నరకమును నశింపు చేస్తాడు. ఆయనకు భయపడు మరి, అదే ఆయన బోధ. 10:28 మాట ఉంటుంది. దయచేసి 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 బైబుల్ చదువుదాం, లిటరల్ గా తీసుకుందాం, ఆత్మీయ అర్థాలు పక్కన పెడతాం, వాక్యానికి ముందు వాక్యాన్ని వాక్యంగా తీసుకుందాం. కాస్త ఆయన సత్యం అర్థమవుతుంది. ఎవరైనా వాక్యం చెప్తే ఇక్కడ అలా లేదే అని చెప్పగలిగిన స్థాయి వస్తే చాలు, నువ్వు మోసపోకుండా ఉంటావు. ఇక్కడ అలా లేదే, ఇక్కడ అలా ఉండాలి కదా, అక్కడ వాక్యంలో ఉంది చాలు, సెట్ అయిపోతాం. మనం ముందు మనం పాడాము. నరకం కోసం బోధ లేదు, పరలోకం కోసం బోధ లేదు, తీర్పు కోసం బోధ లేదు, పాపం కోసం బోధ లేదు. మరేం బోధ? దీవెన, ఆశీర్వాదం, వృద్ధి, సమృద్ధి, గిన్నె నిండి పొంగి పొర్లే అనుభవం. ఓరి దొంగ, మామూలు దొంగ బోధ కాదు. బైబుల్ చదువుతాం, సాతాను సేవకులను కూడా మోసం చేస్తాడు. ఒక్క మాట చూపించి ముగిస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2వ పత్రిక 11వ అధ్యాయం 13, 14, 15 ఎలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారే ఉండి దొంగ అపోస్తులు వేషం, అపోస్తుల వేషం కాని బంధారం మాత్రం దొంగ. మోసగాండ్రగు పనివారు, ఇది ఆశ్చర్యం కాదు. సాతాను వాడే పెద్ద వేషగాడు. వాడు వెలుగు దూత వేషం వేసుకుని మీ దగ్గరకు వస్తున్నాడు కాబట్టి వాడు అనుసరులందరూ వేషం వేసుకుని వస్తారు. ఏం వేషం వేసుకుని వస్తారంటే, దైవ జనులు, సేవకులు, నన్ను మన్నించాలి, సేవకులందరిని అనుమానించమని చెప్పడం నా ఉద్దేశం కాదు. గుడ్డిగా నమ్మొద్దని మాత్రం చెప్పడానికి ట్రై చేస్తున్నాను. బైబిల్ చదవకుండా మాత్రం నమ్మొద్దు. పౌలు శీలలు వచ్చి బెరయా సంఘానికి బోధిస్తే బెరయా సంఘస్థులు పౌలన్న చెప్పాడు కరెక్ట్ అనలేదట, అలా చెప్పాడు లేదు చూశారట. అపొస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో ఆ మాట చదువుతాం. పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేదు చూశారు. పౌలు అంటాడు గలతీ సంఘంతో మాట్లాడు, బాబు నేనే మరలా వచ్చి బోధించిన నమ్మొద్దు, దూత మరలా వచ్చి బోధించిన నమ్మొద్దు. ఎందుకంటే పౌలు వేషంతో ఇంకొక సాతాను వస్తాడు, నా వేషాన్ని పట్టించుకోవద్దు. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందన్నమాట. పౌలు అంటాడు నేనే మరలా వచ్చినా నమ్మొద్దు, ఎందుకంటే నా రూపంలో ఆవిడొస్తాడు నమ్మొద్దు. వాడు వేషగాడు, వాడి సేవకులు వేషం వేసుకుంటారు. ఏ వేషగాడు మోసంలో పడితే నష్టపోయేది మనం. మనం మోసంలో బ్రతుకుతున్నామో చెక్ చేసుకుందాం. ప్రభు ఈ మాటలు మన వెనుకెళ్ళి పలింపు చేయను గాక. ఆమేన్.